సంవత్సరంలో మరలా మీతో కలిసి ఉదయకాలం దేవుని సన్నిధిలో ఈ చక్కటి ప్రార్థన వాక్య సహవాసంలో ఏకీభవించడానికి అల్పుడైన నాకు ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి నేను మొదటిగా ప్రభుని ఎంతో స్తుతిస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన సోదరులకు కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎఫ్జే పరిచయలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా మరి దేవుడు దినదినం ప్రవర్ధమానం చెందిస్తున్న ఈ పరిచర్యను మరి శాఖలుగా దేవుడు విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి మరి అనేకుల్లో ఈ యొక్క ఆత్మీయ చైతన్యాన్ని ప్రభు కలిగిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తా ఉన్నాం. నిజంగా ఎస్ఎఫ్జే ద్వారా ఎంతో ఆత్మీయ ప్రేరణ ఆత్మీయ ప్రోత్సాహాన్ని మేము పొందుతా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మహాకృపను బట్టి మరి మరొక నూతన సంవత్సరాన్ని అనగా 2025ను ప్రభు మనందరి జీవితాల్లో నిజంగా అనుగ్రహించినందుకై మనం దేవుణ్ణి ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. నిజంగా అల్పులము అయోగ్యులము ప్రభు ఆయన ఉచితమైన కృపను బట్టి మరి 2025ను మన జీవితాల్లో ఆయన అనుగ్రహించారు. 2025ను మనం చూడగలిగినామంటే ఇది మన యోగ్యత అర్హత కాదు, కేవలం ప్రభు యొక్క మహా ఉచితమైన కృప. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఇది దేవుని యొక్క మహా కరుణ. ఆయన యొక్క కరుణ యొక్క ఫలం అన్నమాట. అంటే ఆయన కృప ఆయన యొక్క వాత్సల్యత యొక్క కారణమే. లేకపోతే మనమైతే యోగ్యులం కాదు. ఎందరో గనులు గొప్పవారు మనకంటే యోగ్యులు గత 2024లోనే గతించిపోయారు. కానీ ప్రభు ఆయన మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. మన పట్ల ఇంకా ప్రణాళిక ఉంది. మనం ద్వారా ఇంకా ఆయన జరిగించుకోవాల్సిన పని ఇంకా ఉన్నది అనటానికి మనం బ్రతికినుటే ఒక ఆధారం అన్నమాట. కాబట్టి ఇంతవరకు బ్రతికుండమంటే దేవుడు మన ద్వారా ఇంకేదో ఆయన చేయించుకోవాలని ఆశపడతా ఉన్నాడు అనమాట. మనం ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాలం ముందుగా నేను ఒక మాట మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతా ఉన్నాను. మొదటి 2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మొదటి వచనం 2వ వచనం చాలా భిన్నంగా ఉన్నట్లు మనం చూస్తాం. మొదటి వచనం ఏం చెప్తా ఉందంటే నీకు వెలుగు వచ్చినది కాబట్టి నువ్వు లెమ్ము తేజరిలుము, రైజ్ అండ్ షైన్. కాబట్టి అంటే మొదటి వచనమేమో మనం చేయవలసిన పని ఏంటో మనం చెప్తా ఉంది. దేవుని యొక్క మహిమ మనకి ఉదయించింది కాబట్టి మనం ఆ యొక్క మహిమను పొందుకొని ఆయన వెలుగును పొందుకొని మనం ఇప్పుడు తేజరిల్లాలి. మనం షైన్ ఫోర్త్ అంటే మనం వెలుగునివ్వాలి, మనం ప్రకాశించాలి అని మొదటి వచనం చెప్తుంది. మన బాధ్యతను మనకు గుర్తు చేస్తా ఉంది. అయితే 2వ వచనం ఏం చెప్తా ఉంది, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. చూసారా, మొదటిదేమో వెలుగును గురించి చెప్తే 2వ వచనం ఏమో చీకటి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ చీకటి భూమి అంతా నిండుకుంటా ఉందంట. కాబట్టి ప్రస్తుతం మరి ప్రపంచం చీకటితో నిండిపోతా ఉన్నది. మనం చూస్తే మన దేశంలో అలాగే ప్రపంచ దేశాల్లో చీకటి ఎంతో విస్తరిస్తూ ఉంది, పాపం ఎంతో విస్తరిస్తూ ఉంది. అబద్ధం ఎంతో విస్తరిస్తూ ఉంది, అన్యాయం అవినీతి ఎక్కడ చూసినా విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైన ఈ దినాల్లో, చీకటితో నిండిపోతున్న దినాల్లో, మనము దేవుని బిడ్డలముగా మరి వెలుగును పొందిన వారముగా, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా మనం వెలుగు యొక్క కుమారులం. కాబట్టి విఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. మనం మన ప్రభువు వెలుగు కదా, ఆయన ఏం చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి నేను లోకమునకు వెలుగునని ఆయన చెప్పారు. ఆయన మొదట వెలుగు, ఆయన వెలుగును పొందుకున్న మనం కూడా వెలుగ్గా ఉంటామని దేవుడు చెప్పారు. కాబట్టి ఈ చీకటి లోకములో మనం వెలుగును ఇవ్వటానికి దేవుడు మనల్ని ఇంకా జ్యోతులుగా మనం వెలగటానికి ఆయన మనల్ని ఉంచారనమాట. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలంగా మనం లేకపోతే ఈ భూమి ఇంకా చీకటితో నిండిపోద్ది అనమాట. కాబట్టి మన అవసరత ఉందన్నమాట, ఈ చీకటిలో గానికి వెలుగునివ్వటం మన బాధ్యత. అంటే సత్యాన్ని చూపించటం, వెలుగు ఆ చీకటిలో ప్రకాశిస్తూ ఉంటుంది. అదేం చేస్తా అంటే చీకటిని తరిమి కొడతా ఉంటది అనమాట. చీకటిని తరిమి కొట్టడమే వెలుగు యొక్క పని. అది ఎక్కడ ఉంటే అక్కడ చీకటిని తరుముతా ఉంటది, చీకటిని తీసివేస్తా, చీకటి అంతరించటం ప్రారంభమవుద్ది అనమాట వెలుగు ఎక్కడ ఉంటే అక్కడ. అలాగే పిల్లరా, నీవు నేను మనందరం మనం ఎక్కడున్న దేవుని పిల్లలంగా, మన డిపార్ట్మెంట్ లో లేకపోతే మన గృహంలో, మన యొక్క మనం ఉంటున్నట్టు వీధిలో, మన ఉన్న గ్రామంలో మనం మన వెలుగును ప్రకాశింపనివ్వాలి. ఎందుకంటే చీకటి పూర్తిగా అంతా నిండిపోతా ఉన్నది కదా. మరి ముఖ్యంగా మరి ఈ దినాల్లో చూస్తా ఉన్నాం మన దేశంలో మత ఉన్మాదం అనే ఒక చీకటి, అది బాగా ప్రబలుతా ఉన్నది. మరి ఎక్కడ చూసినా మరి పెద్ద పెద్ద సభలు ఉన్నాయి, మరి కొన్ని లక్షల మంది ప్రజలు గ్యాదర్ అవటం మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా మా యూపీ గురించి చూస్తే కనుక, రేపు 13వ తారీఖు నుండి మహాకుంభమేళ జరగబోతా ఉన్నది. మరి గత 2013లో, అంటే 12 సంవత్సరాల క్రితం అక్కడ మహాకుంభమేళ జరిగింది. అప్పుడు 12 కోట్ల మంది ఎంతమంది పాల్గొన్నారంట. అంటే ఆ యొక్క త్రిసంగం అని అంటారు కదా, ఆ ప్రాంతంలో మరి అలహాబాద్ అని చెప్పబడినటువంటి ఆ జిల్లాలో, ప్రయాగ్రాజ్ జిల్లాలో మరి దాదాపు మరి అక్కడ 3 నదులు కలుస్తాయి అని వాళ్ళ నమ్మకం అనమాట. 2 నదులు అయితే కనపడతాయి కానీ ఒకటి అదృశ్యమైన నది కూడా ఉందని వాళ్ళ భావన. సరే ఏదేమైనా ఆ ప్రాంతంలో మరి మునిగితే అక్కడ పాపాలు పోతాయని అదొక మరి నమ్మకం అనమాట. మరి అందులో సత్యమే అయితే ఏమీ లేదని మన అందరికీ తెలుసు, కానీ మన ప్రజలు మరి వాళ్ళు అతిగా భావిస్తా ఉన్నారు. మరి వారి కొరకు మనం ఎంతో ప్రార్థించేవలసి ఉంది. మరి ఇప్పుడు ఈసారి జరగబోతున్నటువంటి అక్కడ మరి దాదాపు 45 రోజులు ఎంత జరుగుతుందని చెప్తున్నారు. మరి జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 వరకు, మరి ఈ దినాల ఈ యొక్క 45 దినాల్లో మరి దాదాపు 40 కోట్ల మంది ఈసారి 40.5 కోట్లు అలాగే పాల్గొంటారని అంచనా అనమాట. కాబట్టి పిల్లరా, మనం ఎంతో వారితో ప్రార్థన చేయవలసి ఉంది. మరి చీకటి భూమిని కమ్ముచున్నది, చీకటి భూమిని కమ్ముచున్నది. అంధకారం, అసత్యం, అజ్ఞానం అవి మనుషుల హృదయాలను, మనసులను పూర్తిగా నింపివేస్తా ఉన్నాయి. మరి దుష్టుడు మనుషులకి సత్యం తెలియకుండా చేస్తా ఉన్నాడు. వాడు అసత్యంలోనే వారిని నాశనానికి, నరకానికి తీసుకుపోవాలని చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలంగా మన బాధ్యత ఈ యొక్క దినాల్లో చీకటి తరిమి కొట్టే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మనం సత్యాన్ని వాళ్ళకు చూపించినప్పుడు అసత్యం తొలగిపోతుంది అనమాట. కాబట్టి జీవాన్ని వాళ్ళకి మనం అందించినప్పుడు మరణం వారి జీవితాల నుంచి తొలగిపోతుంది. కాబట్టి పిల్లరా, మన మీద గొప్ప బాధ్యత ఉంది. మన యొక్క దేశానికి, మన యొక్క రాష్ట్రానికి, మన యొక్క ప్రాంతాలకు మనం దేవుని వెలుగును, ఈ వాక్యపు వెలుగును మనం అందించాల్సిన వాళ్ళమై ఉన్నాం. సువార్త వెలుగు. కాబట్టి సువార్త ఎక్కడైతే విదజల్లుతో పడుతుందో అక్కడ నిజంగా ఎంతో మూఢనమ్మకాలు, మూఢాచారాలు లేకపోతే అవన్నీ కూడా తొలగించబడినట్లు చూస్తాం. కాబట్టి సువార్త వచ్చినప్పుడు, మరి ఒకప్పుడు ఆఫ్రికా చీకటి ఖండంగా పిలువబడింది. అక్కడ ప్రజలు ఎంతో మరి ఆటవికంగా లేక అనాగరికంగా ఉండేవాళ్ళు. అలాంటి దేశానికి లేకపోతే అలాంటి ఖండానికి మరి డేవిడ్ లివింగ్స్టన్ ఇలాగ అనేక మంది దేవుని బిడ్డలు వాళ్ళు ఈ సువార్త వెలుగును తీసుకుని వెళ్ళినప్పుడు మరి కారు చీకట్లో కాంతి రేఖానికి లోబడ్డారు వాళ్ళు. అంటే భయంకరమైన చీకటితో నిండిన దేశాలకు గొప్ప వెలుగును దేవుడు మరి వారి ద్వారా అందించినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, సువార్త ఎక్కడికి వెళుతుందో అక్కడ గొప్ప వెలుగు వ్యాపిస్తుంది అన్నమాట. అంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి విద్య వైద్యం మరి అలాగే ఆత్మీయమైనటువంటి చైతన్యం వారి జీవితాల్లో పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మన దేశంలో కూడా అలాగే దేవుని బిడ్డలు, దేవుని ప్రేమను తెలుసుకున్న వ్యక్తులు, దేవుని ప్రేమ చేత మార్చబడిన వారి జీవితాలు నిజంగా వాళ్ళు ఆ ప్రేమతో వారు మన భారతదేశానికి వచ్చి వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు మన దేశంలో కూడా నిజంగా ఎంతో అద్భుతమైన మార్పును దేవుడు తీసుకొచ్చాడు. మరి ఒకప్పుడు ఎంతో వెనుకబడిన మన దేశాన్ని దేవుడు ఈ రోజున ఎంతో చక్కగా ఆయన అభివృద్ధి చేస్తా వచ్చాడు. కాబట్టి సువార్త ఎక్కడికి వెళ్తుందో అక్కడ అన్ని మరి భౌతిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి. కాబట్టి పిల్లరా, మనం కూడా ఈ సంవత్సరం ఆ రీతిగా జీవించాలని మన ప్రభు ఆశపడతా ఉన్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం పరీక్షించుకుందాం. రండి, ఈ సమయంలో నేను ఒక వాక్యాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. రండి, హబక్కూ గ్రంథం 3:2. యెహోవా నిన్ను గుర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ యొక్క భాగంలో మనం చూస్తే ఇక్కడ హబక్కూకు చేసిన ప్రార్థన మనం చదువుకున్నాం. ఆయన దేవుని గురించి ఏమని చెప్తానంటే, ప్రభా నిన్ను గురించి మేము ఎన్నో విషయాలు విన్నాం, నువ్వు చేసిన కార్యాలు మా పితరులు చెప్పక మేము విన్నాము, అవన్నీ వింటుంటే మాకు భయం పుడుతుంది, వణుకు పుడుతుంది, మేము ఎంతో ఆశ్చర్యపోతా ఉన్నాం, మరి నీ కార్యాలు ఎంత గొప్పవో ఎంత ఘనమైనవో అవన్నీ మేము విన్నాము, అయితే అవి మేము విన్నాం కానీ వాటిని మేము మా జీవితాల్లో ఇంకా అనుభవించాల్సిన అవసరం ఉంది కదా. గత కాలంలో మా పితరులు అనుభవించారు నీ గొప్ప కార్యాలు, నీ మహిమ కదా. కాబట్టి అలాంటి కార్యాలు ఈ దినాల్లో మేము మరలా చూడాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నీ కార్యాలు నూతన పరచు నాయనా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మన దినాల్లో మన జీవితాల్లో కూడా మనం చూస్తే చాలా మంది గత కాలంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి ఎంతో అతిశయంగా చెప్తా ఉంటారు. దేవుడు ఒకప్పుడు మరి మేము ఇంత ప్రార్థన చేసేవాళ్ళు, అంత ప్రార్థన చేసేవాళ్ళం అని. అంటే గత కాలంలో వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంతో ఉన్నతంగా ఉందని వాళ్ళు గొప్పగా చెప్తా ఉంటారు. మరి ప్రస్తుతం ఎలాగ ఉందని అంటే, వాళ్ళకంతా మరి ఆ ప్రార్థన మరి అటువంటి ఆసక్తి భక్తి అది ఉన్నట్లుగా కనబడదు అనమాట. అందుకని మనం ఎఫెసీలకు రాసిన పత్రిక అంటే ప్రభు 7 సంఘాలకు ఆయన పత్రికలు రాశారు కదా, ఉత్తరాలు రాశారు. ఆ యొక్క ఎఫెసీ సంఘానికి ఆయన రాసిన ఉత్తరంలో ఆయన ఏమని పేర్కొన్నారంటే, మొదట నీకుండిన ప్రేమ నువ్వు విడిచితివి అని నేను ఒక తప్పు నీ మీద మోపాల్సి ఉండదని ప్రభు చెప్తారు. చూసారా? కాబట్టి అంటే ఆ సంఘం మరి సంవత్సరాలు గడుచుకున్న కలిది, సమయం గడుస్తున్న కొలది తన ప్రేమను కోల్పోతా వచ్చింది, దేవుని పట్ల తనకున్న ఆసక్తిని కోల్పోతా వచ్చింది. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నారు, నువ్వు మొదట ఎంత ప్రేమించావో ఆ ప్రేమ ఇప్పుడు నీళ్ళు కనబట్టలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో అయితే మనం ఆ రీతిగా మరి మన ప్రేమ విషయంలో మనం తగ్గిపోతా ఉంటాం కదా, మనం బలహీనపడిపోతూ ఉంటాం, మన భక్తి మన సన్నగిలిపోతూ ఉంటుంది. కానీ అలాగా అవటానికి వీల్లేదనమాట. చూసారు, ఇక్కడ మనం చదివితే మరి ఇంగ్లీష్ వర్షన్లో ఇలాగుందనమాట, గాడ్ ఐ హావ్ హర్డ్ వాట్ అవర్ ఆన్సెస్టర్స్ సే అబౌట్ యూ అండ్ ఐఎమ్ స్టాప్డ్ ఇన్ మై ట్రాక్స్ డౌన్ ఆన్ మై నీస్. డూ అమాంగ్ అస్ వాట్ యు డిడ్ అమాంగ్ దెమ్, వర్క్ అమాంగ్ అస్ యాజ్ యు వర్క్డ్ అమాంగ్ దెమ్, అండ్ యాజ్ యు బ్రింగ్ జడ్జ్మెంట్ యాజ్ ష్యూర్లీ యు మస్ట్ రిమెంబర్ మర్సీ. చూసారా? కాబట్టి ప్రభువా, నువ్వు వారి మధ్య ఏదైతే చేసావో మా మధ్య కూడా నువ్వు అలా చేయి ప్రభువా. నీవు ఏ రీతిగా వారి పట్ల కార్యాలు జరిగించావో అలాంటి కార్యాలు మా పట్ల కూడా జరిగించు. చూసారా? మా పితరుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసావని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలైపోయిందని, అగ్నిస్తంభం మేఘస్తంభం వాళ్ళతో కూడా నడిచాయని, తర్వాత మన్నాను భుజించారని, తర్వాత సీనాయి పర్వతం మీద నీ మహిమ దిగువచ్చిందని, ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు ఒకటి తర్వాత ఒకటి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ వాళ్ళు కళ్ళారు చూశారు, వాళ్ళు అనుభవించారు. కానీ మరి మా జీవితాల్లో కూడా మేము అనుభవించాల్సి ఉంది. అలాంటి కార్యాలు నువ్వు మా పట్ల కూడా నువ్వు చేయి ప్రభువా. మా మధ్య కూడా నువ్వు అలాగా నీ మహిమను కనపరచు, నీ ఘన కార్యాలు నువ్వు జరిగించయ్యా అని ఇప్పుడు హబక్కుకు దేవుని అడుగుతా ఉన్నాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, సంవత్సరాలు గడుచుతా ఉన్న కొలది మన భక్తి మన బలహీన పడకూడదు, కానీ అది ఇంకా బలవంతం అవ్వాలి, అది ఇంకా ప్రభావవంతం అవ్వాలి. దేవుని మహిమను మనం చూడాలన్నమాట, దేవుని మహిమను మన జీవితాల్లో అనుభవించాలి. అనేకులకి మనం గతకాలంలో జరిగిన గొప్ప కార్యాలు చెప్పటమే కాదు, ప్రస్తుతం మనం ఆ కార్యాలు మన జీవితాల్లో అనేకులకు సాక్షార్థంగా చూపించాలన్నమాట. కాబట్టి చాలాసార్లు గతకాలంలో దేవుడు జరిగించిన వాటిని చెప్పుకుంటూ మన జీవితాల్లో సంతృప్తి చెందుతూ ఉంటాం, కానీ అలాగా ఉండటానికి వీల్లేదన్నమాట. ఇక్కడ చూసారా, ఒక భక్తుని నేను మీకు ఈ సంగతి చూపించాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగు చాటును గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నాయలను వాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నాయలను వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. ఇక్కడ మనకు యోవాష్ కుమారుడైన గిద్యోను మనకు కలపడతా ఉన్నాడు. ఈయన గానుగ చాటును గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడంట. ఆ దినాల్లో ఇస్రాయల్ని మరి మిద్యానీయులు మరి పరిపాలిస్తా ఉన్నారు. వాళ్ళు బాగా చాలా క్రూరంగా కఠినంగా వీళ్ళని మరి దోచుకుంటూ వీళ్ళని మరి అణిచివేస్తూ ఎంతో ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే 6వ వచనంలో, మరి ఇస్రాయలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టు. చూసారా? కాబట్టి హీన దశ బహు భయంకరమైన స్థితికి వీళ్ళని దిగజారు చేశారంట. అంటే వీళ్ళకి అసలు ఏమీ లేకుండా చేశారు, వాళ్ళు పూర్తిగా వీళ్ళని దోచుకున్నారంట. వీళ్ళు పొలాలు పండించి కష్టపడి మరి ఎన్నో నెలల పాటు మరి ఎంతో చాకరీ చేసి పొలాలను చక్కగా పండించుకుంటే పంట చేతికొచ్చే టైంకి వచ్చి వాళ్ళు దోచుకునేవాళ్ళంట. కాబట్టి ఇలాగా వీళ్ళు బాగా కష్టపడి అన్నం వండుకుంటే వచ్చేసి వాళ్ళు తినేసేవాళ్ళంట. కాబట్టి అంతా వీళ్ళు ఏదైతే తయారు చేసుకుంటారో అన్ని వాళ్ళు వచ్చి అనుభవిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి కష్టం వీళ్ళకి, ప్రతిఫలం వాళ్ళకి అనమాట. కాబట్టి అంత దారుణంగా వీళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ వచ్చారనమాట. మరి అందుకని ఆ సమయంలో వాళ్ళు ఎక్కడైనా చూస్తే ఈ నోటికాడు కూడుకొడు కొట్టుకుపోతారనే ఒక భయముతో ఒక పిరికితనముతో అతడు గానుగు చాటును గోధుమలను దుల్లగొట్టుకుంటా ఉన్నాడంట. ఆ సమయంలో దేవుని దూత వచ్చి ఆయనతో ఏమని చెప్తా ఉంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూసారా? కాబట్టి ఈయనేమో పిరికితనంతో బాబు ఎవరు చూస్తారో నాయన, ఎవరు కంట్లో పెడితే ఏమైద్దో, ఈ తినడానికి కూడా లేకుండా పోద్ది, చేతి కాడుకు వచ్చింది, చేజారిపోద్ది అని చెప్పి అతడు వెంటనే అతడు అలాగ సాటున మరి ఆ పని చేసుకుంటుంటే దేవుడు ఏమంటామన్నాడు, నువ్వు పరాక్రమం గలవాడు. చూసారా? పరాక్రమం గల బలాఢ్యుడా, మ్యాన్ ఆఫ్ మైటీ వేలర్ అని దేవుడు ఆయన పిలుస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒకసారి ఆయన మనతో మాట్లాడినప్పుడు మనుషులతో ఆయన డీల్ చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. పరిస్థితి ఏమో ఒకలాగుంటే ఆయన దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈయన పిరుగుతనంతో బాగా మరి నిండిపోయి ఉంటే ఈయన గొప్ప పరాక్రమం గల బలాఢ్యుడని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఈయన భవిష్యత్తులో చేయబోయే దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్. మనకు గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, కానీ దేవుడు మన భవిష్యత్తు ఆయన ఎరిగి ఉన్నాడు. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. భవిష్యత్తులో ఎంత పరాక్రమం గల కార్యాలు గిద్యోను ద్వారా దేవుడు జరిగించబోతున్నాడో దాని గురించి దేవుడు ముందుగానే ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి పిల్లరా, మనం పిరికివాళ్ళం అవ్వచ్చు, మనం బలహీనలం అవ్వచ్చు, కానీ దేవుడు మనతో ఉంటే మనల్ని దేవుడు పరాక్రమ గల బలాఢ్యులుగా ఆయన వాడుకోగలడు అన్నమాట. గిద్యోను అలాగే వాడుకున్నాడు ఆయన. చూసారా? కాబట్టి గిద్యోను కూడా దేవుని అదే చెప్తున్నాడు. ఏమనంటే దేవుడు మాకు తోడుకుంటే ఈ కష్టాలు ఏంటి, ఈ శ్రమలేంటి, ఈ యొక్క మరి శత్రువులేంటి, ఈ సమస్యలేంటి, ఈ పేదరికం ఏంటి, అణగారి పోవటం ఏంటి, ఇదంతా మాకు ఎందుకు జరుగుతూ ఉంది? మా పితరులు అయితే గొప్ప గొప్ప కార్యాలు చెప్తున్నారు, మరి మాకేవేం కనపడటం లేదు. దేవుడి మహిమే మేము చూడలేకపోతా ఉన్నాం. మేము అంతా ఇక్కడ భయంకరమైన కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి ఆ కార్యాలన్నీ ఏమైపోయినాయి అని ప్రశ్నిస్తా ఉన్నాడు. చూసారా? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించారని చెప్తూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఏమైనాయి? ఆయన అప్పుడే చేశాడు, ఇప్పుడు చేయడా? ఆయన అప్పుడే అర సముద్రం దాటించినప్పుడే అప్పుడే భయంకరమైన దేవుడా, ఇప్పుడు ఆయన కాదా? అప్పుడే ఆయన అద్భుతకరుడు, అప్పుడే ఆశ్చర్యకరుడు, ఇప్పుడు ఆయన ఏమి చేయలేని వాడా, ఇప్పుడు శక్తిహీనుడా? సరే. కాబట్టి గిడియన్ వాంట్స్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ ఎస్టర్డే, బట్ హీ వాంట్స్ గాడ్ ఆఫ్ టుడే. సరే? మొన్నెప్పుడో చేసిన దేవుడు కాదు, ఇప్పుడు చేసే దేవుడు నాకు కావాలి. దట్ ఈస్ వాట్ గిడియన్ వాంట్స్. చూసారా ప్రియులరా, మన జీవితాల్లో కూడా గత కాలంలో దేవుడు కార్యాలు చేయటం నిజమే. ఆ విషయాలను బట్టి దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మనం చెప్పటం మంచిదే. కానీ ఈ రోజున దేవుడు అవి చేయాలి. ఈ రోజున ఆ కార్యాలను మన జీవితాల్లో మనం అనుభవించాలి. కాబట్టి ఈ రోజు కూడా ఆయన చేయగలడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా. అలాగే మలాకి 3:6 ప్రభు చెప్తా ఉన్నాడు కదా, యెహోవా నేను మార్పు లేని వాడను. చూసారా? కాబట్టి ఇశ్రాయేల్ అయిన మీరు ఇంకా లయం కాలేదు. కాబట్టి పిల్లరా, ఆర్ గాడ్ ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారిన దేవుడు. ఆయన ఆయన శక్తి ఏం తరిగిపోదు. చూసారా? ఆయన కార్యాలు అవేమి ఆగిపోవు. ఆయన కార్యాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. He is a God who works always. ఆయన ఎప్పుడు కార్యాలు చేసే దేవుడు, ఎప్పుడు పనిచేసే దేవుడు ఆయన. కాబట్టి పిల్లరా, దేవుని కార్యాలు ఆయనకు అనుకూలంగా నడుచుకున్న వాళ్ళ పట్ల ఆయన కార్యాలు ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు గతకాలంలో ఇస్రాయల్ పట్ల దేవుడు చేశాడు, ఇప్పుడు చేయట్లేదేంటి? ఇప్పుడు కూడా ఆయన చేయగలడు కదా. ఇప్పుడు ఆయన కార్యాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు ఆయన అటువంటి కార్యాలు చేయాలని గిద్యోను ఆశపడినప్పుడు దేవుడు అలాగే మరి ఆయన జీవితంలో ఆ కార్యాలు జరిగించినట్లు చూస్తాం. గిద్యోను దేవుడు నువ్వు ధైర్యం తెచ్చుకొని పద, నేను నిన్ను పంపిస్తున్నాను, నా అధికారంతో నువ్వు వెళ్ళు, ఒక్క మనిషిని హతం చేసినట్లు వాళ్ళని హతం చేస్తావని చెప్తే అప్పుడు గిద్యోను ఏం చేశాడు, దేవునికి 2 పరీక్షలు పెట్టాడు. ఇదంతా ఊరినే ఊరించి ఉబ్బించే మాటలా, లేకపోతే నిజమైన మాటలా అని పరీక్షించడానికి దేవునికి 2 పరీక్షలు పెట్టాడు కదా. ఏమిటా పరీక్షలు అంటే, గొర్రె బొచ్చిని పెట్టాడంట, పెట్టి ఇదిగో చుట్టుపడాలి, కానీ ఆ గొర్రెపు చివర పట్టడానికి వీల్లేదు. నెక్స్ట్ రోజు చూస్తే గొర్రెపు చివరి అంతా చక్కగా పొడి పొడిగా ఉంది, నేల అంతా తడిచిపోయింది, ముద్దయిపోయింది. అప్పుడు చాలా సంతోషించాడు. ఇంకా అన్నాడు, ఇదొక్కటి కాదు, ఇంకో పరీక్ష కూడా పెడతా అన్నాడు. రెండో పరీక్ష అదేమిటంటే, ఈసారి గొర్రెపుచ్చే తడవాలి, చుట్టంతా నేలంతా పొడిగా ఉండాలి. అప్పుడు రెండు రోజులు కూడా అలాగే జరిగింది. ఈయన బొచ్చు వరకే తడిసింది, మిగతాదంతా పొడిగా ఉంది నేల. అప్పుడు దాన్ని పిండేసి అప్పుడు దేవుణ్ణి పరీక్షించడం ఇంకా ఆపేశాడు. ఇంకా సిగ్గొచ్చింది అనమాట, అయ్యో ఇక మనం ఎన్ని పెట్టిన పరీక్షలు దేవుడు పాస్ అవుతానే ఉంటాడు కాబట్టి ఇంకా ఆయన్ని పరీక్షించడం అనవసరం అనుకున్నాడు. ఇక అప్పుడు దేవుని మాటను అది దేవుని మాటగా తీసుకున్నాడు. తీసుకుని అప్పుడు విశ్వాసంతో వెళితే, ఇప్పుడు ఈయన రెండు సార్లు పరీక్షించాడుగా, దేవుడు కూడా ఈయన రెండు సార్లు పరీక్షించాడు సరే. కాబట్టి మనం దేవుని పరీక్షించడం ఈజీయే కదా. దేవునికి అనేక సార్లు ఆయన చెప్పింది వినకుండా, ఇది నీ చిత్తమా కాదా, ఒకరి నీ చిత్తం అయితే ఇదిగో ఇది ఇది జరిగితే అది నీ చిత్తం నేను నమ్ముతాను, అది నీ మాట నేను నమ్ముతానని దేవుని మనం పరీక్షిస్తూ ఉంటాం. దేవుడిని ఈ గుర్తులు అడుగుతూ ఉంటాం. ఓకే, అడగటం మంచిదే, కానీ దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. అప్పుడు మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. కాబట్టి పిల్లరా, ఇప్పుడు దేవుడు ఈయనకి పరీక్షలు పెట్టాడు. ఈయన 32,000 మందిని వేసుకుని వెళ్ళిపోయి పెద్ద యుద్ధం చేసేద్దాం అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ఇంతమంది అయితే వద్దునైనా, ఇంతమంది అనవసర యుద్ధానికి పిరికోళ్ళు నిలిపోమని భయపడుతున్న వాళ్ళు అందరు నిలిపోమంటే వెంటనే 22,000 మంది పరుగులు ఎత్తారంట. మో మేము ఇంటికి వెళ్ళిపోతాం బాబోయ్, మా ప్రాణాలు మేము దక్కించుకుంటాం అన్నట్టుగా. కాబట్టి ప్రాణప్రీతి, ప్రాణప్రీతితో వాళ్ళందరూ పారిపోయారనమాట. 22,000 మంది యుద్ధం చేద్దామని బయలుదేరారు. ఏదో గిద్యోను పిలిస్తే బలవంతంగా వచ్చినట్టున్నారు, భయంతో వచ్చారు. వాళ్ళందరూ పారిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలేరు. అమ్మయ్యా కనీసం 10,000 మంది ఉన్నారులే అని అనుకుంటే దేవుడు అన్నాడు, ఇంకో పరీక్ష పెడతాను, నువ్వు 2 సార్లు కదా పరీక్షించింది, నేను కూడా 2 సార్లే పరీక్షిస్తాను నిన్ను అని చెప్పి ఇంకో పరీక్ష పెట్టాడు. ఏమిటంటే వాళ్ళు ఇంకొక చోట ఫిల్టర్ చేశాడు. దేవుడు నీళ్లు తాగే విధానంలో వాళ్ళని వేరు చేశాడు. 9,700 మందిని వెనక్కి పంపించేయమన్నాడు. చూసారా ఎంత మరి గుండు గుబేలమని ఉంటుందో మన గిద్యోనికి. కాబట్టి 9,700 మంది వెనక్కి వెళ్ళిపోయారు 10,000 మందిలో. ఇంకా మిగిలిన మంది అంటే కేవలం 300 మంది. 32,000 మంది బయలుదేరి వచ్చిన వాళ్ళు ఆఖరికి 300 మంది తేలేరనమాట. ఆ 300 మంది చాలు అయ్యా, వీళ్ళు కూడా ఎక్కువే, సరే ఏదో నీ ధైర్యం కోసం పంపిస్తున్నాను, ఈ 300 మందిని పట్టుకుని వెళ్ళు అని దేవుడు 300 మందితో వెళ్ళమన్నాడు యుద్ధానికి. చూసారా వాళ్ళని చూస్తే మిడతల దండులాగా ఉన్నారంట, మొత్తం ఆ నేలంతా కప్పేసి ఉన్నారు వాళ్ళు. అయితే ఈ 300 మందిని తీసుకుని గిద్యోను యుద్ధానికి వెళితే నిజంగా దేవుడు చెప్పినట్లే దేవుడు ఇన్ని పరాక్రమ గల బలాఢ్యుడిగా వాడుకున్నాడు. చూసారా దేవునికే మహిమ, దేవునికే మహిమ. అద్భుతంగా ఆ 100,000 మంది సైన్యాన్ని మరి సునాయాసంగా జయించడానికి దేవుడు 300 మందికి సహాయం చేశారు. వీళ్ళ దగ్గర ఏమైనా పెద్ద కట్లు కటారాలు ఉన్నాయంటే ఏమి లేవు. వీళ్ళు ఏమి తీసుకుని వెళ్ళారంటే కేవలం కొండలు పట్టుకొని దివిటీలు పట్టుకొని వెళ్ళి దేవుని నామాన్ని గర్వపరుస్తూ దేవుని నామానికి మరి జయ జయలు చెప్తూ అలాగా దేవుడు అద్భుతంగా వాళ్ళని శత్రువులను పారద్రోలాడు, వాళ్ళని కలవరపరిచాడు, వాళ్ళని అంతమొందించాడు ప్రభు, వాళ్ళని ఈజీగా వీళ్ళ చేతికి అప్పగించాడు అనమాట. దేవుని నామానికి ఏ మహిమ. ఒక్క మనిషిని హతం చేసినట్లే గిద్యోను ద్వారా దేవుడు వాళ్ళని అంతమొందించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, మన దేవుడు సజీవుడు. మన దేవుడు ఈ రోజు కూడా ఆయన అటువంటి కార్యాలు మన పట్ల చేయగలడు అనమాట. ఇది మొదటి విషయం. రెండు తర్వాత రెండో విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇది మొట్టమొదటిది. ఇదేమిటంటే, మన దేవుడు పురాతన కాల దేవుడు కాదు. అంటే ఏదో గత కాలంలో కార్యాలు చేసిన వాడు, గత కాలంలో ఘనుడు మాత్రమే కాదు, ఆయన ప్రస్తుతంలో కూడా, భవిష్యత్తు కూడా ఆయనది. కాబట్టి హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన నేటి దేవుడు, ఆయన నిన్న మొన్నటి దేవుడు కాదు, ఆయన నేటి దేవుడు. హీఈస్ గాడ్ ఆఫ్ టుడే. ఆయనకి ఏమీ కాల పరిమితి లేదనమాట. తర్వాత రెండవది, రండి దేవుని వాక్యం చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం నుండి. కాబట్టి మరు సంవత్సరము బెనహదద్ సిరియన్లను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇస్రాయేల్ వారితో యుద్ధం చేయుటకై ఆఫెకునకు వచ్చెను. ఇస్రాయేల్ వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరి ఇస్రాయేల్ వారు మేకపిల్ల మందలు రెంటి వలె వారి ఎదుట దిగి ఉండరు గాని దేశము సిరియన్ల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇస్రాయేల్ రాజుతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినదేమనగా సిరియన్లు యెహోవా కొండలకే దేవుడు గాని కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇస్రాయేల్ వారు ఒక దినమందే సిరియన్ల కాల్బలము 100,000 హతము చేసిరి. తక్కిన వారు ఆఫ్రికా పట్టణమునకు పారిపోగా అచ్చటనున్న ఒక ప్రాకారం శేషించిన వారిలో 27,000 మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదుల్లో చొరగా. చూసారా కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చదివిన భాగంలో బెన్హదద్ అనే సిరియా రాజు మరి ఇస్రాయెల్ రాజ్యం మీద ఆ దినాల్లో అహాబ్ రాజ్యం పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ షోమ్రోన్ మీద, అంటే షోమ్రోన్ రాజధాని, ఆ యొక్క షోమ్రోన్ మీద దండెత్తినప్పుడు మొదటిసారి యుద్ధం చేశాడు. అయితే దేవుడు ఆ యుద్ధంలో నేను నీకు జయమిస్తాను, నేను యెహోవానయ్యి నన్ను తెలుసుకోవాలి చూశారు. కాబట్టి దేవుడు ఒక్కోసారి తానెవరో చూపించుకోవటానికి, అంటే తన ఎందు తన ప్రజల విశ్వాసం ఉంచడానికి వీలుగా దేవుడు వారి పక్షాన ఆయనే స్వయంగా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆహాబు మంచివాడు కాదని మనందరికీ తెలుసు, ఆహాబు చెడరాజే. కానీ సో దట్ హీ మైట్ నో దట్ యెహోవా ఇస్ ద ఓన్లీ లివింగ్ గాడ్, నిజమైన దేవుడు యెహోవాయే అని. ఎందుకంటే ఆయన విగ్రహారాధనతో మరి పాపాలతో జీవిస్తా ఉన్నాడు కాబట్టి వాటి నుంచి బయటకు రావాలని దేవుడు తన యొక్క సత్యాన్ని, తన యొక్క శక్తిని తన యొక్క సేవకునికి లేక ఆహాబుకు ప్రకటించాలని దేవుడు ఆయనకు జయమిచ్చినట్లుగా చూస్తాం. యవనస్తుల ముందు వెళ్ళి యుద్ధం చేయడానికి యవనస్తులు వెళితే ఆ ప్రకారమే దేవుడు జయమిచ్చాడు. జయమిస్తే అప్పుడు ఆ సైన్యం, సిరియా సైన్యం ఓడిపోయింది. ఓడిపోయి పారిపోయారు వాళ్ళు సైనికులు. పారిపోతే ఆ రాజు అడిగాడు, ఎందుకురా ఓడిపోయామంటే అప్పుడు వాళ్ళేంటి, వాళ్ళు ఓటమిని అంగీకరించకుండా అయ్యా ఓడిపోయాము, మా చేత కాలేదు, మా వల్ల కాలేదు అని అంటే అయిపోయేది. కానీ వాళ్ళు ఏంటంటే సాకులు చెప్పడం మొదలుపెట్టారు. ఏమనంటే వాళ్ళు కొండల మీద యుద్ధం చేశారు, వాళ్ళ దేవుడు కొండల దేవుడు, లోయల్లో చేస్తే కనుక మనమే గెలుస్తాము, కొండల మీద చేస్తాం కాబట్టి మనం ఓడిపోయామయ్యా అని కొండల మీద సాకు చెప్పారు. సాకు చెప్తే అప్పుడు రాజుతో ఏమన్నారంటే, ఈసారి నువ్వు సైన్యానికి ఎంత సైన్యం కావాలో అంత సైన్యం మాకు ఇవ్వు, మేము వెళ్తాము, లోయల్లో యుద్ధం చేస్తాం, ఈసారి వాళ్ళు ఓడిపోతారు, ఎందుకంటే వాళ్ళ దేవుడు కొండల మీద అయితేనే వాళ్ళకి జయమిస్తాడు, ఆయన కొండల దేవుడు. ఆయన లోయల్లో అయితే జయమివ్వలేడు, ఆ లోయల్లో మనమే గెలుస్తాము, లోయల్లో ఆయన శక్తి సామర్థ్యాలు ఏం పనిచేయవని చెప్పారు. అప్పుడు ఆయన అలాగే ఆ విస్తారమైన సైన్యం, ఆ మొదటి నోళ్ళ కంటే ఇంకా విస్తరించిన ఇంకా పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపించాడు. వెళ్ళి బలంగా యుద్ధం చేయండి అని చెప్పి పంపిస్తే అప్పుడు దేవుడు చూసారా ఈ యొక్క ఇస్రాయల్ రాజుతో చెప్తా ఉన్నాడు ఆహాబుతో. ఏమనంటే సిరియన్లు యెహోవా కొండల దేవుడే గాని లోయలకు దేవుడు కాదు అని అనుకుంటా ఉన్నారు, కాబట్టి నేను కొండలకి మాత్రమే కాదు లోయలకి, నేను అన్ని ప్రాంతాలకి, ఎత్తైన లోతైన, ఎడారైన మంచి భూమి అయినా, ఏ నేలకైనా నేను దేవుడినే, నేను సమస్త భూమికి రాజుని అని నేను వాళ్ళకి తెలియజేయాలని అనుకున్నాను, కాబట్టి నేను నీకు జయమిస్తాను, వెళ్ళి యుద్ధం చేయండి అని అంటే దేవుడు ఆ ప్రకారం, వీళ్ళేమో చిన్న 2 మేకల మందలాగా ఉన్నారంట వీళ్ళు, అంటే వీళ్ళు అసలు ఏమీ లేరంట సైన్యం, కానీ వాళ్ళు చూస్తే మొత్తం ఆ యొక్క దేశమంతా కప్పేస్తున్నారు. అలాంటి సైన్యం చేతికి సైన్యాన్ని దేవుడు ఇస్రాయల్ చేతికి అప్పగించాడు. సరే, ఎంత అద్భుతం, 100,000 మందిని వాళ్ళు హతం చేశారంట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ పారిపోతా ఉంటే దేవుడు వాళ్ళ మీద ఒక ప్రాకారాన్ని పడిస్తే వాళ్ళు దాని కింద 27,000 మంది చనిపోయారు. కాబట్టి పిల్లలు, అలాగే దేవుడు ఆయన కొండలకే కాదు, అంటే మన దేవుడు ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు, ఆయన అన్ని ప్రదేశాల్లో ఆయన వ్యాపించి ఉన్నవాడు. చూసారా, ఆయన సర్వవ్యామి అని ఆయనకు పేరు. హీఈ్ ఓమ్నిప్రెసెంట్ గాడ్, ఆయన అన్ని స్థలాల్లో ఉండే దేవుడు, అన్ని స్థలాలకు ఆయన చెందినవాడు. ఆయన ఏదో ఒక స్థలానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మాత్రమే ఆయన గిరిగీసుకుని అక్కడే కాదు, చూసారా, ఆయన భూమి అసలు విశ్వమంతా ఆయన యొక్క కార్యాలన్నమాట. కాబట్టి పిల్లరా, ఆయన ప్రభావము సర్వలోకమందు నిండి ఉన్నదని దేవుని వాక్య సెలవిస్తాం. కాబట్టి పిల్లరా, అందుకనే పాత నిబంధనలో స్థానాలకు ప్రాముఖ్యత ఉండేది, పరిశుద్ధ స్థలం అని అక్కడికే మనుషులు వెళ్లాల్సి వచ్చేది. కానీ కృత నిబంధనలో మన ప్రభు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమరయ స్త్రీ ప్రశ్నించింది కదా, అయ్యా మేము ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం, మీరు ఆ కొండ మీద ఆరాధిస్తారు యూదులు అని అంటే ప్రభు ఏం చెప్పారు, ఈ కొండ కాదు ఆ కొండ కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని దేవుడు అక్కడ ఆయన ఆరాధనలను అంగీకరిస్తాడు, అక్కడ ఆయన సన్నిధి ఉంటుందని ఆయన ప్రకటించినట్లు చూస్తాం. కాబట్టి కృత నిబంధనలు ఒక స్థలానికి ఆయన ఏమీ పరిమితం కదా, ఆయన అన్ని స్థలాల్లో కదా, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామ పేరు కూడి ఉంటారో అక్కడ వారి మధ్య ఉంటారని చెప్పాడు. కాబట్టి పిల్లరా, మన దేవుడు ఏదో ఒక స్థలంలోనే ఉండేవాడు కాదు, ఏదో మందిరంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన హృదయాల్లో మనతో ఉండాలని కోరుకుంటున్న దేవుడు. చూసారా, మనం ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధిని మనతో ఉంచుతానని వాగ్దానం చేస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి ప్రియులరా, మన దేవుడు మనతో ఉండే దేవుడు, మనం ఎక్కడికి వెళ్ళినా కదా. అందుకనే కీర్తనకారుడు 139 ఏమని చెప్తా ఉన్నాడు, నేను ఆకాశంకి ఎక్కితే అక్కడ నీవున్నావు, నేను పాతాళానికి దిగిపోతే అక్కడ కూడా నీ సన్నిధి నన్ను ఆవరిస్తుంది, నీ ఆత్మ ఎత్తును నేను ఎక్కడికి పారిపోగలను అని ప్రశ్నిస్తున్నాడు. చూసారు, కాబట్టి నేను ఎక్కడికి పారిపోగలను, యోన అయితే పారిపోవాలనుకున్నాడు, నినివేకు బొమ్మ అంటే తర్శీషుకు పారిపోతే ఇంకా దేవుడుకి కనపడను, దేవుని స్వరం నాకు వినపడదు అనుకున్నాడు, కానీ ఆయన స్వరం ఆయన వెంటాడుతా ఉంది. దేవుడు యోనా వెంటే పరిగెత్తా ఉన్నాడు, యోనా నువ్వు ఎక్కడికి పోయినా, తర్శీషుకు పోయినా నేను అక్కడికి కూడా నీతో వస్తా, కానీ నిన్ను పట్టుకెళ్ళి నేను నిన్ను వేలు ఎలాగైనా వాడుకుంటా అది. సరే, కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి మనల్ని ఇంకా వెంటాడుతా ఉంది. చూసారా, కాబట్టి ఆయన్ని గుర్తించాలి, ఆయన మనం ప్రేమిస్తే ఆయన మనతో ఉంటాడు. చూసారా, ఆయన ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు, ఒక కాలానికి పరిమితమైన వాడు కాదు, అన్ని కాలాల్లో ఉండేవాడు ఆయన. ఆయన ఆది అంతమైన వాడు. తర్వాత రెండవది, ఇప్పుడు ఆయన ఒక స్థలానికి మాత్రమే కాదు, ఆయన అన్ని స్థలాల్లో పని చేయగలిగిన వాడు. స్థలాలు ఆయన ఏమి ఆయనకు సరిహద్దులు కాదు కదా. కాబట్టి ప్రియులరా, మన దేవుడు మన దేశ ప్రజలు తెలియక ఏమనుకుంటున్నారు, ఆయన ఏదో విదేశీ దేవుడు, ఆయన ఏదో అమెరికా వాళ్ళ దేవుడు, ఆయన ఎక్కడో ఇస్రాయల్ పుట్టాడు ఎక్కడో దేవుడు అనుకుంటున్నారు. కానీ ఆయన ప్రపంచమంతటిని సృష్టించిన వాడు, ప్రపంచమంతట ఆయన పనిచేస్తున్నవాడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమిస్తున్నవాడు. కాబట్టి పిల్లరా, ఆయనకేమి కాల పరిమితులు లేవు, ఆయనకి స్థల పరిమితులు ఏమీ లేవు. హీఈస్ నాట్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. తర్వాత రెండు చివరిగా ఇంకొక విషయాన్ని నేను చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కిందకి పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఇక్కడ మనం చూస్తే ఏలియా ఆయన శిష్యుడైన ఎలీషా కనబడుతున్నారు. మరి ఏలియా మనకు తెలుసు, ఆయన అగ్ని ప్రవక్త, ఆయన దేవుని చేత బలంగా వాడబడ్డాడు, అగ్నిని దింపిన ప్రవక్తగా మనకు తెలుసు ఆయన. అయితే సరే, ఇప్పుడు ఆయన ఇంకా ఆయన దేవుడు కొనుక్కోవాలని ఆశించాడు. ఎందుకంటే ఆ రాణి యజ్బేల్ ఏమని ప్రకటించింది, రేపు ఈ పాఠాలకి వారిలో ఒకటిగా నిన్ను చేస్తాను, అంటే ఇక పందెంలో ఓడిపోయిన ఆ బయలు ప్రవక్తను అతడు హతం చేశాడు కదా, కాబట్టి ఆమె కోపంతో వాళ్ళలాగా నిన్ను చంపేస్తానని చెప్పింది. అయితే దేవుడు నా ప్రవక్త నువ్వు చంపుతావా, నువ్వు ఎలా చంపుతావు నేను చూస్తా అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఏలీయా ఆమె చంపలేకపోయింది. అసలు ఆయనకు చావే లేకుండా దేవుడు ఆయన్ని సజీవంగా కొనిపోవటానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అనేక సార్లు మన మనిషి భయపడుతూ, ఏలీయా చాలా భయపడ్డాడు ఆ సమయంలో, చాలా పెరుగుతనం వచ్చేసింది, మనుషుడుగా అతను ఉన్న బలహీనత బయటపడింది, వెంటనే అతడు పారిపోయాడు. కానీ పిల్లరా, దేవుడు అసలు ఆయనకి మరణమే లేకుండా ఆయన కొనిపోయాడు. ఇప్పుడు అగ్ని రథాలు గుర్రాలు దిగి వచ్చినాయంట. అప్పుడు ఏలియా ఎలీషా వీళ్ళిద్దరూ చక్కగా శిష్యులు గురు శిష్యులు కలిసి నడుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని వేరు చేసినవి వెంటనే ఏలియాని ఎత్తుకొని రథాలు కూర్చోబెట్టుకొని రథంలో కూర్చోబెట్టుకొని ఆ దూతలు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఏలియాని చూస్తా ఉన్నాడు. ఓ నా తండ్రి, నా తండ్రి, ఇస్రాయేల్ వారికి నువ్వే కదా నాయన రథము రౌతు, నువ్వు వెళ్ళిపోతే ఇస్రాయేల్ ఏమైపోతారు, నీలాంటి ప్రవక్త లేకపోతే ఇస్రాయేల్కి ఎంత నష్టం అని అతడు వాపోతా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఏలియా తన దుప్పటిని వదిలిపెట్టాడంట. ఆ దుప్పటి కింద పడింది, గొంగలు కప్పుకొని ఉండేవాడు. ఇప్పుడు ఆ గొంగలు కింద పడింది అనమాట. అప్పుడు ఆ దుప్పటిని పట్టుకొని ఈయన ఇప్పుడు మరలా వెనక్కి బయలుదేరాడు అనమాట. వాళ్ళు అంతకుముందే యోర్దాన్ని దాటి వచ్చారు. ఏలియా దుప్పటితో ఆ యోర్దాన్ కొట్టినప్పటికి పాయలైంది. వాళ్ళిద్దరు దాటి ఇవతలకు వచ్చారు. ఇప్పుడు మరలా నది దాటి మళ్ళీ అవతలకు వెళ్లాలని ఎలీషా భావించాడు. సరే, ఇప్పుడు మరలా ఆ దుప్పటి తీసుకొని ఎలీషా ఇప్పుడు వచ్చాడు అనమాట. సరే, ఇప్పుడు గురువు లేడు తనతో, అంటే ఏలియా లేడు, కానీ ఆ దుప్పటిని పట్టుకొని ఎలీషా ఇప్పుడు ఆ యోర్దాన్ నదిని కొడతా ఉన్నాడు. చూసారా, కొట్టి ఏమని చెప్తా ఉన్నాడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? చూసారా, ఏలియా యొక్క వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా, వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా? పిల్లరా, ఏలియా దేవుడు ఎక్కడా? అంటే దేవుడు ఏలియాకే దేవుడా? ఏలియా లేడు ఇప్పుడు, ఇప్పుడు ఆ దేవుడు కూడా లేకుండా పోతాడా? నో, నేనున్నాను అని దేవుడు వెంటనే రుజువు చేస్తూ ఆ యోర్దాన్ నది మరలా రెండు భాగాలుగా మారి ఆయన తీర్చాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఏలియా చీల్చినాడు యోర్దాన్ రెండు భాగాలుగా. ఇప్పుడు ఎలీషా కూడా అదే దుప్పటి పట్టుకొని ఆ యొక్క యోర్దాన్ కొట్టినప్పుడు దేవుడు మరలా దాన్ని రెండు పాయలు చేశాడంటే అది ఏలియా దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఏలియా వెళ్ళిపోయాడు కానీ ఏలియా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. చూసారా, కాబట్టి చాలా సార్లు కొంతమందితోనే దేవుడు ఉంటాడని కొంతమంది భావిస్తారు కదా. అంటే ఎవరో ప్రత్యేకమైన ప్రార్థనా పరులు లేకపోతే పెద్ద సేవకులు వాళ్ళతోనే ఉంటాడనుకుంటారు. కానీ నో, దేవుడు అందరితోనూ ఉండేది, అందరినీ ప్రేమించేవాడు, అందరి పక్షాన ఆయన కార్యాలు చేసేవాడు. చూసారా, ఏలియా పక్షానే కాదు ఎలీషా పక్షాన కూడా. చూసారా, ఎందుకంటే ఎలీషా కూడా నమ్మకమైన శిష్యుడు కదా. 10-12 అరకల ఎడ్లను మరి అతడు నడిపిస్తా ఉన్నాడంట. అంటే చూసారా, అంటే విస్తారమైన పొలం, కొన్ని ఎకరాల ఎకరాల పొలానికి ఆసామి ఆయన, అంటే భూస్వామి ఆయన. అయితే అంత ధనవంతుడై ఉండి మరి ఏలియా ఎప్పుడైతే ఆయన్ని పిలిచాడో వెంటనే అవన్నీ విడిచిపెట్టి, తన ఆ ఎడ్లను విడిచిపెట్టి, తన ఆ పొలాన్ని విడిచిపెట్టి, తన ఆస్తిని కుటుంబాన్ని అన్ని వదులుకొని ఎలియా నమ్మకంగా వెంబడించాడు. ఎలీషా ఆయన చేతి మీద నీళ్లు పోస్తూ వచ్చాడంట, షాపాత్ కుమారుడైన ఎలీషా. అయితే ఆ ఎలీషా యొక్క త్యాగం, సమర్పణ, ఆ విధేయత, అధీనత్వం, నమ్మకత్వం అవి అక్కడ నష్టమవల. చూసారా, ఏలియా అడిగాడు ఆయన్ని, నీకేం కావాలి, నేను వెళ్లేలోపు కోరుకొని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను అని. అంటే ఆయన గురువును మించిన శిష్యుడు, అందుకని ఏమని అడిగాడు, అయ్యా నీలో ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు నాకు కావాలి, రెండింతల ఆత్మ నాకు కావాలని అడిగాడు. అది కొంచెం కష్టమే, సరే నేను వెళ్ళేటప్పుడు నన్ను చూస్తే కనుక నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావంటే ఆ ప్రకారమే పొందుకున్నాడు. చూసారా, కాబట్టి పిల్లరా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా ఆయన శిష్యుడై ఉండి 14 అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ద లార్డ్ కదా, రెండింతల ఆత్మ. సరే, కాబట్టి పిల్లరా, మన ప్రభు కూడా ఆయన అదే చెప్పాడు. ఏమని, నా యందు విశ్వాసించిన వాడు నేను చేసిన కార్యాలు చేస్తాడు, అంతేకాదు నాకంటే గొప్పవి కూడా చేస్తాడు. మన ప్రభు ఆశ కూడా అదే, ఆయన కంటే గొప్ప కార్యాలు ఆయన బిడ్డలు చేయాలి, అంటే ఆయన బిడ్డల ద్వారా ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశ. చూసారా, ఆయన ఏదో గొప్పగా ఉండిపోవాలని కాదు, ఆయన బిడ్డలు ఇంకా ఆయనకంటే గొప్ప కార్యాలు చేయాలని చూస్తారు. కాబట్టి పిల్లరా, గురువును మించిన శిష్యుడు ఏలీషా రెండింతల ఆత్మను పొందుకున్నాడు, రెండు పాళ్ళు పొందుకున్నాడు ఆత్మలో. అతని గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించుకున్నాడు. కాబట్టి పిల్లరా, మనకు ఆ విశ్వాసం ఉందా కదా? దేవుడు ఎవరో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే అది తప్పని నేను అంటలేదు, కానీ అంటే వాళ్ళ దేవుడేగానే ఉండాలని ఆయన ఆశ కాదు. నీ దేవుడుగా, నా దేవుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా, మనందరి దేవుడుగా ఆయన ఉండాలని ఆశ చూస్తారు. కాబట్టి పిల్లరా, మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుడు గత కాలంలో చేసి ఇప్పుడు చేయలేని దేవుడు కాదు ఆయన. ఆయన ఈరోజు కూడా చేయగలరు. 2025లో కూడా ఆయన కార్యాలు మనం చూస్తాం. మనకు ఆ ఆశ ఉంటే, మనకు ఆ భారం, ఆ పట్టుదల ఉంటే దేవుడి కార్యాలు ఖచ్చితంగా చూస్తాం. పట్టుదల లేకుండా, ప్రార్థన లేకుండా, ఆ రోషం లేకుండా, ఆసక్తి లేకుండా అలాంటి కార్యాలు మనం ఎక్కడ చూడగలం? కాబట్టి పిల్లరా, నేడు కూడా ఆయన కార్యాలు చేయగలడు. ఆయన చేయడానికి సిద్ధం, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? అందుకని ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను మీ కొరకే వెయిట్ చేస్తా ఉన్నాను, ఎదురు చూస్తా ఉన్నాను అని చెప్తాడు ఆయన. చూసారా? కాబట్టి ఆయన తలుపునొద్దే నిల్చున్నాడంట. ఆయన మిమ్మల్ని కరుణింపవలనని ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చూసారా? 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలన ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చి దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చూసారా? కాబట్టి పిల్లరా, ఆయన నిలుచున్నాడంట మనల్ని కరుణించాలి, మన పట్ల కార్యాలు చేయాలని. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్, హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. చాలాసార్లు మనమే ఏదో దేవుడే ఏదో ఆలస్యం చేస్తున్నాడు, మనం ఏదో ఎదురు చూస్తుంటే దేవుడు ఆలస్యం చేస్తాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆయన అసలు మనల్ని కరుణించాలి, ఆయన నుంచో ఉన్నాడంట. ఎప్పుడు నా బిడ్డ మొర పెడతాడా నేను నిలిచేవాళ్ళు, ఎప్పుడు నా బిడ్డ తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడా నేను ఆశీర్వదించాలని ఆయన నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆలస్యం మనదే. కాబట్టి పిల్లరా, మన దేవుడు ఆయన హీఈస్ నాట్ లిమిటెడ్ బై టైం, హీఈస్ నాట్ లిమిటెడ్ బై స్పేస్, హీఈస్ నాట్ లిమిటెడ్ బై పీపుల్. చూసారా? అంటే కొంతమంది ప్రత్యేకమైన ప్రజలు, ఒక గుంపు లేకపోతే ఒక వ్యక్తులు, వాళ్ళకే కాదు దేవుడు మన పట్ల కూడా చూసారు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కార్యాలు చేయాలని, ప్రతి ఒక్కరితో ఆయన ఉండాలని, ప్రతి ఒక్కరిని ఆయన దీవించాలని ఆయన ఆశ. కాబట్టి ఎవరిని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకుందాం. 2025లో కూడా దేవుడు మన పట్ల ఆయన కార్యాలు నూతన పరచాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన నూతనమైన కార్యాలను మన జీవితాల్లో అనుభవిద్దాం. గత కాలంలో జరిగిన కార్యాలు ఈ దినాల్లో మనం కూడా అనుభవిద్దాం. అలాగే ఆయా స్థలాల్లో దేవుడు చేసిన కార్యాలు, వేల్స్లో దేవుడు ఇచ్చిన ఉద్యమం మన దేశంలో, మన ప్రాంతాల్లో దేవుడు ఇవ్వగలడు. అయితే దాని కొరకు వాళ్ళు వెల చెల్లించినట్లుగా ప్రార్థన అనే వేళ మనం కూడా చెల్లించగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఉజ్జీవాన్ని చూస్తాం. అలాగే ఏలియా పట్లే కాదు, ఏలీషా పట్ల కూడా చేశాడు. అలాగే మన పితరుల పట్లే కాదు, మన పట్ల కూడా ఆయన చేయగలడు. కాబట్టి ఆయన చేయాలని ఆశపడతా ఉన్నాడు. మరి ఆయన కార్యాలను అనుభవించడానికి మనం సిద్ధమా? ప్రార్థించడానికి దాని కొరకే, మరి వెల చెల్లించడానికి మనం సిద్ధమా? ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.